ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి మన రేడియో కార్యక్రమంలో బెండసాగు మెలకువల గురించి తెలుసుకుందాం.
బెండసాగు మెలకువలు. మన రాష్ట్రంలో బెండ సుమారుగా 33,880 హెక్టార్ల విస్తీర్ణంలో 5,08,220 టన్నుల ఉత్పత్తితో సాగు చేయబడుతున్నది. వేడి వాతావరణం అనుకూలం. అతి చల్లని వాతావరణంలో ఈ పంట రాదు. అందువలన ఈ పంట వర్షాకాలం మరియు వేసవికాలంలో పండించడానికి అనుకూలమైనది. సారవంతమైన నీరు, ఇంకెటి తేలికపాటి నేలలు, మురుగునీరు పోయే సౌకర్యం గల నల్లరేగడి నేలలు అనుకూలం. వర్షాకాలపు పంటను జూన్ నుండి జూలై వరకు, వేసవి పంటను జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు వర్షాకాలపు పంటను 4 నుండి 6 కిలోలు, వేసవి పంటకు 7 నుండి 8 కిలోలు, సంకరజాతి రకాలను 2 నుండి 2.5 కిలోల విత్తనం కావాలి. బెండసాగు మెలకువలు గురించి మరిన్ని వివరాలు తెలియజేయటానికి మీ ముందుకు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రథమ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు వచ్చారు. ఓ సుజాతమ్మో.
ఆ చెప్పు యాదన్నా.
మంచిగున్నారా?
ఆ మంచిగానే ఉన్నాం. మీరెట్లున్నారు?
ఆ పైలంగానే ఉన్నాం. అవును, నిన్న యాడికి పోయిండ్రు, అసలు కనబడకపోతిరి.
అదా ఏం లేదు యాదన్నా, పోయినేడాది పెట్టుబడి కోసం బ్యాంకులో రుణం తీసుకున్నాం గదా, అది గట్టనికే పోయినా.
ఏం సుజాతమ్మ, ఈసారి మీ పొలంలో ఏం సాగు చేస్తున్నారు?
ఏముంది యాదన్నా, కిందటేడాది మిరప సాగు చేశాము, దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చిందన్నా. ఈసారి బెండ సాగు చేద్దామనుకుంటున్నాను. మరి నువ్వేం పంట వేద్దామనుకుంటున్నావు యాదన్నా?
అయ్యో, బెండ సాగు చేద్దామనుకుంటున్నారా? కిందటి ఏడాది నేను కూడా బెండ సాగు చేశాను, కానీ తెగుళ్ళు వచ్చి దిగుబడి సరిగా రాలేదు.
అట్లనా యాదన్నా? మరి ఎట్లనే, నేను ఇత్తులు కూడా కొన్నా.
మన ఊరి దగ్గరలో పరిశోధన కేంద్రం ఉంది కదా, ఒకసారి కనుక్కోలేకపోయినవా?
అవునా, జర పోయేద్దామా యాదన్నా?
గట్లనే మరి, రేపు తెల్లారే పోయేద్దాం. నమస్కారం మేడం, నా పేరు యాదన్న, ఈమె పేరు సుజాతమ్మ, మేము రైతులం మేడం.
నమస్కారం, చెప్పండి.
మాది పక్కనే రేపల్లె మేడం. కిందటి ఏడాది నేను బెండ సాగు చేశాను, కానీ తెగుళ్ళొచ్చి పంట చేతికి రాలేదు, చాలా నష్టపోయిన మేడం. బెండ సాగుకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జర చెప్తారా మేడం?
అలాగా యాదన్న, తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను. అవును యాదన్న, పోయినసారి నువ్వు ఎకరాకు ఎంత విత్తనం వేశావు?
వర్షాకాలపు పంటకు ఎకరాకు 3 కిలోలు, వేసవి పంటకు 5 కిలోలు వేసినమ్మా.
అవునా, కానీ ఎకరా వర్షాకాలపు పంటకు 4 నుంచి 6 కిలోలు, వేసవి పంటకు 7 నుంచి 8 కిలోలు వేసుకోవచ్చు.
గట్లనా మేడం, నేను ఈసారి అట్లనే వేయనా? మరి ఏ రకమైన బెండ వేస్తే దిగుబడి మంచిగా వస్తుంది మేడం?
అవును సుజాతమ్మ, నేను చెప్పిన మోతాదులో వెయ్యి. బెండలో పర్మణి క్రాంతి, అర్క అనామిక, అర్క అభయ, ఈ మూడింటిలో ఏ రకం వేసినా ఎకరాకు 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
ఈ రకాల గురించి జర చెప్తారా మేడం?
ఆ చెప్తాను. పర్మణి క్రాంతి అనే రకం కొమ్మలు వేయకుండా బలంగా పెరిగే మొక్క, ఆకులు ముదురాక పచ్చ రంగులో ఉంటాయి. అర్క అనామిక అనే రకం 55 రోజుల్లోనే కాపుకొస్తుంది, శంకురోగాన్ని కొంతవరకు తట్టుకోగలదు, కాయలు ముదురాకు పచ్చగా ఉండి మధ్యస్థంగా ఉంటాయి. అర్క అభయ అచ్చం అర్క అనామిక పోలి ఉంటుందమ్మా, ఇది కూడా శంకురోగాన్ని బాగా తట్టుకుంటుంది. ఈ రకాలన్నీ 85 నుంచి 90 రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటాయి.
గట్లనే అమ్మా, మరి ఇత్తనాలు నాటే పద్ధతి జర చెప్పరా?
అయ్యో తప్పకుండా యాదన్న, నేలను 4 నుంచి 5 సార్లు బాగా దున్నాలి. వర్షాకాలపు పంటను 60 సెంటీమీటర్ ఎడంతో బోదల మీద 30 సెంటీమీటర్ దూరంలో విత్తుకోవాలి. వేసవికాల పంటను నేలను మల్లగా చేసి వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టి తర్వాత 4 నుంచి 5 రోజులకు 2వ తడి నీరివ్వాలి. పాదుకు ఒక మొక్క ఉంచి మిగిలినవి తీసివేయాలి.
దీనికి విత్తన శుద్ధి చేయాలనా మేడం?
తప్పకుండా చేయాలి. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోపిడ్ తర్వాత 4 గ్రాముల ట్రైకోడర్మా వీడితో కలిపి విత్తన శుద్ధి చేయాలి.
కిందటి ఏడాది నేను విత్తన శుద్ధి చేయలేదు మేడం, అందుకే తెగుళ్లు బాగా వచ్చి దిగుబడి మంచిగా రాలే.
ఎరువులు కలుపు నివారణ గురించి కొంచెం చెప్పండి మేడం.
ఏం లేదు సుజాతమ్మ, చివరి దుక్కిలో 6 నుండి 8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం మరియు పొటాషినిచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వేయాలి. 48 కిలోలనిచ్చే నత్రజని ఎరువును 3 సమభాగాలుగా చేసి ఒక భాగం ఆఖరి దుక్కిలో, మిగిలిన దానిని 2 భాగాలు చేసి విత్తిన 4 రోజులకు ఒక భాగం తరువాత ఇంకో 15 రోజులకు 2వ భాగం వేయాలి. సంకరజాతి రకాలకు ఎరువుల మోతాదు సుమారు 50% పెంచివేయాలి. మా చేన్లో కలుపు బాగా ఉంది, దీనికి మందులు ఏవైనా ఉన్నాయా మేడం?
పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.2 లీటర్ చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. విత్తిన 25 నుంచి 30 రోజులు ఉన్నప్పుడు గొర్రు లేదా గుంటుకతో అంతర కృషి చేయాలి. వర్షాకాలంలో ఎగదోసి బోదలు సరిచేయాలి.
బిట్ట ఉన్నప్పుడే ఇబ్బంది మేడం.
పంట పూత దశలో లీటరు నీటికి 10 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయడం ద్వారా 20 నుంచి 25% నత్రజని ఆదాతో పాటు అధిక దిగుబడి పొందవచ్చు. వర్షాకాలపు పంటకు సకాలంలో వర్షాలు రాకపోతే 7 నుంచి 8 రోజులకొకసారి నీరు పెట్టాలి.
పురుగుకు ఏం వాడాలి మేడం?
బెండలో మొవ్వు మరియు కాయతోల్చు పురుగు ఎక్కువ ఆశిస్తుంది. ఈ పురుగు విత్తిన 30 రోజుల నుండి కోత దశ వరకు ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, పూత కాత దశలో కాయలను తోల్చి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుండి 1 అంగుళం క్రిందికి తుంచి నాశనం చేయాలి. లీటర్ నీటికి క్వినాల్ఫాన్ లేదా ప్రొఫినోఫాన్ 2 మిల్లీలీటర్లు కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. పంట కాపుకు రాని దశలో థయోడికార్ప్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇదే కాక ఆకుపచ్చ రంగులో ఉండే చిన్న పెద్ద దీప పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి పంటకు నష్టాన్ని కలుగజేస్తాయి. ఆకులపైకి దోణి మాదిరిగా ముడుచుకొని పోయి పన్ను బారి రాలిపోతాయి. ఇటువంటి లక్షణాలు ఎప్పుడైనా చూసావా యాదన్న?
చూసిన మేడం.
వీటి నివారణకు లీటర్ నీటికి మిథైల్ డెమోటాన్ 2 మిల్లీలీటర్లు లేదా థైమిథియోటేట్ లేదా ట్రిప్నోఫాల్ 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. పంట చివరి దశలో చిన్న సన్నని ఎర్ర నల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఎక్కువ సంఖ్యలో రసాన్ని పీల్చి వేయడం వల్ల ఆకులు తెల్లగా పాలిపోయి పండు బారుతాయి. దీని నివారణకు లీటర్ నీటికి నీటిలో కరిగే గంధపు పొడి 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. పంటలో పూతకు ముందు చిన్న పెద్ద తెల్లదోమ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. ఇవి శంకురోగాన్ని వ్యాప్తి చేస్తాయి. దీని నివారణకు లీటర్ నీటికి థైమిథియోటేట్ 2 మిల్లీలీటర్లు కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పొలంలో అక్కడక్కడ పసుపు రంగు డబ్బాలకు గ్రీజు గాని ఆముదం నూనె గాని పూసి పెడితే తెల్లదోమలు వచ్చి అతుక్కుపోతాయి. ఆకులపైన మరియు అడుగు భాగాన బూడిద వంటి పొడి కనిపిస్తుంది. ఎప్పుడైనా చూసావా యాదన్న? వాటినే బూడిద తెగులు అంటారు. తేమ తక్కువగా ఉండే పొడి వాతావరణంలో తెగులు తీవ్రతగా ఎక్కువగా ఉంటుంది. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధపు పొడి లేదా 1 మిల్లీలీటర్ డైనోకాప్ లేదా 2 మిల్లీలీటర్ హెక్సోకోన్జాల్ కలిపి పిచికారీ చేయాలి.
ఈ నెల పసుపుగా మారి దిగుబడి వస్తలేదు మేడం, దీనికి ఏం మందు కొట్టాలి?
దీనిని శంకు లేదా పల్లాకు తెగులు అంటారు. తెగులు సోకిన ఆకులు ఈనలు పసుపు రంగుకు మారి కాయలు గిడిసబడి తెల్లగా మారిపోతాయి. దీని నివారణకు తెగులను తట్టుకునే అరక అనామిక, అరక అభయ రకాలను విత్తుకోవాలి. లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల థైమిథియోటేట్ లేదా 1.5 గ్రాము ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయడం ద్వారా తెగులను వ్యాప్తి చేసే తెల్లదోమను అరికట్టవచ్చు. వర్షాకాల పంటను 15 జూలైకు ముందుగా విత్తడం ద్వారా ఈ తెగులను కొంతవరకు నివారించవచ్చు యాదయ్య. ఇదే కాకుండా ఎండ తెగులు అనే రోగం కూడా వస్తుంది. గింజలు మొలకెత్తినప్పుడు 15 రోజుల సమయంలో ఎండిపోయి చనిపోతాయి. దీనినే ఎండ తెగులు అంటారు. ఇది రాకుండా ఉండాలంటే ట్రైకోడర్మా ఇరిడిలో మొదల వద్ద కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని పోయాలి. వేపపిండిని ఎకరానికి 100 కిలోల చొప్పున దుక్కిలో వేయాలి. పంట మార్పిడి పాటించాలి. వేసవి ప్రారంభంలో లోతు దుక్కులు చేయాలి. పచ్చి రొట్టె పైరును పెంచి భూమిలో కలియ దున్నితే ఈ తెగులను అరికట్టవచ్చు.
బెండ సాగు చేసేటప్పుడు పంట మార్పిడి చేయొచ్చా మేడం?
నిస్సందేహంగా చేయొచ్చు సుధాతమ్మ. బెండ తరువాత ఆలుగడ్డ, టమాటా, బెండ, పాలకూర, పుచ్చకాయ, బెండ, ముల్లంగి, కాలీఫ్లవర్, బెండ, టమాటా, తోటకూర, బెండ, ఆలుగడ్డ సజ్జ, ఈ రకంగా పంట మార్పిడిని పాటించాలి.
మేడం, కోత కోసేటప్పుడు కూలీలు ముందుకు వస్తలేరు, ముళ్ళు గుచ్చుకుంటున్నాయంట, దీనికి ఏం చేయాలమ్మా?
మంచి సందేహమే వచ్చింది నీకు. బెండను తెంపేటప్పుడు ముళ్ళు గుచ్చుకోకుండా, దుర్ద రాకుండా ఉండాలంటే ఒక చిన్న చేతి తొడుగును ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు తయారు చేస్తారు. దీనిని బెండ రింగ్ కట్టర్ అంటారు. దీని ధర 35 రూపాయలు మాత్రమే. దీనిని వేళ్ళకు తొడుక్కుంటే ఏ సమస్య ఉండదు.
ఎంత మంచి మాట చెప్పారు మేడం. ఇది ఎక్కడ దొరుకుతుంది?
ఇది కేవీకేలో కానీ ఏ జిల్లా ఆఫీసులో అయినా అమ్ముతారు యాదయ్య.
దిగుబడుల గురించి కొంచెం చెప్తారా మేడం?
అయ్యో, దానికేం, విత్తిన 45 నుంచి 50 రోజులకు మొదటి కోతకు వస్తుంది. తప్పనిసరిగా ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి కోత కోయాలి. ఎకరాకు వర్షాకాలపు పంటకు 3 నుంచి 4 టన్నులు, వేసవి పంటకు 2 నుంచి 2.5 టన్నులు దిగుబడి వస్తుంది.
బెండ సాగు గురించి సరిగ్గా తెలియక పోయిన 7 ఏడాది బాగా నష్టపోయినా, ఈసారి మీరు చెప్పిన పద్ధతిలోనే సాగు చేస్తాం మేడం. మంచిది మేడం,
పోయి వస్తాం.
సరే మంచిది, వెళ్ళి రండి.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
అందరికీ నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో మనం చర్చించే అంశం ఇంధన వనరులు మరియు వాటి ఉపయోగం. మరి ఇంకెందుకు ఆలస్యం? దీని గురించి చెప్పడానికి మన ముందు ఉన్నారు పర్యావరణాధికారి శైలజ గారు. నమస్తే శైలజ గారు.
నమస్కారం.
ఇంధనం అంటే ఏంటి శైలజ గారు?
మనం శ్రమించాలంటే శక్తి అవసరం. ఏ వస్తువు పనిచేయాలన్నా దానికి తగిన ఇంధనం కావాలి. పెట్రోల్ లేకపోతే బండి, బస్సు ఏది కదలదు. విద్యుత్ లేకపోతే టీవీ, మిక్సీ, రిఫ్రిజిరేటర్ ఏవి పనిచేయవు. ఫ్యూయల్ లేకపోతే విమానం నేల మీద కూడా నడవదు. సిలిండర్లో గ్యాస్ లేకపోతే గుక్కెడు కాఫీ కూడా వెచ్చబడదు. పత్రహరితం కరువు అయితే మొక్కలు వాడిపోతాయి. వీటినే ఇంధనం అంటారు. ఇంధనం లేకపోతే జగమే మాయా, బ్రతికే లోయ అని పాడుకోవాల్సి వస్తుంది. దేశ ఆర్థిక అభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి ఇంధన వనరులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇంధనం లేకపోతే బతుకుబండి ముందుకు సాగదు.
మరి ఈ ఇంధనాన్ని ఎలా పొదుపు చేయాలి శైలజ గారు?
వీలైనంత తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తూ యథావిధిగా పని కొనసాగేలా చూడాలి. ఎక్కడా ఇంధనం వృధా కాకుండా చూడాలి. సమర్థతను బట్టి తక్కువ ఇంధనంతో పని పూర్తి చేయవచ్చు అని ఎందరో రుజువు చేసి చూపుతున్నారు. ఇంధనాలు అమూల్యమైనవి. ఆ వనరులను కాపాడుకోవడం మన బాధ్యత. వృధా చేసినందువలన అటు డబ్బు దండగా, ఇదే వాతావరణ కాలుష్యం. ఇంధనాలను అతిగా ఖర్చు పెట్టడం వలన మొక్కలు, జంతువులు, ఇతర సహజ వనరులు అన్ని దెబ్బతింటాయి.
మరి వీటిలో రకాలు ఉన్నాయా?
వీటిలో 2 రకాలు. అవి పునరుత్పత్తి అయ్యే వనరులు, పునరుత్పత్తి కాని వనరులు. పునరుత్పత్తి అయ్యే వనరులు అంటే నీరు, గాలి ఇలా చాలా ఉన్నాయి. అలాగే పునరుత్పత్తి కాని వనరులు అంటే బొగ్గు, నూనె ఇలా చాలా ఉన్నాయి. వీటన్నింటినీ ఒక్కసారి వాడగలం. ఇవి 1000 ఏళ్ల క్రితం జీవించి అంతరించిపోయిన చెట్లు మొదలైన వాటి నుండి భూగర్భంలో ఏర్పడిన శిలాజ ఇంధనాలు. ప్రస్తుతం ఎక్కువ వాడుతున్న ఇంధన వనరులు ఇవే. ప్రపంచ బొగ్గు నిల్వలో 7% భారతదేశంలో ఉంది. దేశంలో ఇంధన అవసరాలలో 50% బొగ్గు వల్లే తీరుతుంది. అలాగే మన దేశంలో ప్రతి సంవత్సరం 114 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు అవసరం అవుతున్నాయి. వీటిలో 75% దిగుమతి చేసుకుంటున్నాం.
మరి భారతదేశంలో ప్రస్తుత ఇంధన వినియోగ పరిస్థితి ఎలా ఉంది?
మన భారతదేశంలో ఇంధనం నుండి వెలువడే శక్తి వినియోగం ఎక్కువగా ఉంది. భారతదేశంలో 70% గ్రామాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ఇంధన శక్తి వనరులు మన దేశ అభివృద్ధికి అన్నిటికన్నా కీలకం. అయినప్పటికీ 21% గ్రామాలు, 50% గ్రామీణ గృహాల్లో ఇప్పటిదాకా విద్యుత్ సౌకర్యం లేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తలసరి ఇంధన శక్తి వాడకంలో సైతం ఎంతో తేడా ఉంది. ఉదాహరణకి 75% గ్రామీణ కుటుంబాలు వంట కోసం వంట చెరుకుని, 10% పిడకలని, కేవలం 5% వంట గ్యాస్ ని వాడుతాయి. అదే నాగరిక కుటుంబాలలో లేదా పట్టణాలలో 44% వంట గ్యాస్, 22% కెరసినాయిల్, ఇంకో 20% వంట చెరుకుని వాడుతారు. అలాగే గృహాలలో దీపాల విషయానికి వస్తే 50% గ్రామీణ గృహాలలో దీపాలకు కిరోసిన్ వాడుతుంటే 48% విద్యుత్ను వాడుతున్నారు. ఇదే నాగరిక గృహాల విషయానికి వస్తే 89% విద్యుత్ను 10% కిరసనాయిల్ వాడుతున్నారు. స్త్రీలు తమ రోజువారీ ఉత్పాదక సమయంలో వంట చెరుకు సమీకరించడంలోనూ వాడటంలోనూ వండటంలోనూ 4 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు. పిల్లలు కూడా వంట చెరుకు సమీకరించడంలో పాల్గొంటారు. జాతీయ అభివృద్ధికి శక్తి వనరుల లభ్యత ఎంతో అవసరం. మన దైనందిన జీవితంలో వంట చేయడం, శుభ్రమైన నీటిని పొందడం, వ్యవసాయం, విద్య, రవాణా, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ, ఇలా అన్నింటిలోనూ ఇంధన శక్తి అనేది ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ఉంది. గ్రామీణ ఇంధన వనరుల శక్తి వాడకంలో 80% మేరకు జీవ పదార్థం నుంచే సంగ్రహించడం జరుగుతోంది. ఇది గ్రామాల్లో ఇప్పటికే తరిగిపోతున్న పచ్చదనానికే పెనుముప్పుగా పరిణమించింది. సరైన పొయ్యిని వాడకపోవడం వల్ల స్త్రీలు, పిల్లలు వంట చెరుకు సేకరించడంలో చాలా కష్టాలు పాలవుతున్నారు. ఇంధన వనరులను పొదుపు చేయడం అంటే ఇంధనాన్ని ఉత్పత్తి చేయడమే కదా. ఇంధనాన్ని పొదుపు చేస్తూ మన వనరులన్నీ కాపాడుకుంటూ ఉండాలన్నమాట. కుటుంబ స్థాయిలో చిన్న మొత్తాలను పొదుపు చేయడం వల్ల జాతీయ స్థాయిలో భారీగా పొదుపు అవుతుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 30% పొదుపు అవుతుందని అంచనా.
మరి ఇంధన శక్తి అంటున్నారు కదా, ఇది ఎలా వెలువడుతుంది? వీటి వల్ల కలిగే లాభాలు నష్టాలు ఎలా ఉంటాయి శైలజ గారు?
ఇందులో చాలా రకాలున్నాయి. అందులో మొదటిది సౌరశక్తి. సౌరశక్తి అనగా సూర్యుడి నుండి వెలువడే శక్తి. మనకు శక్తిని ఇచ్చే ప్రాథమిక శక్తి వనరు. అది ఏది అంటే అది సూర్యుడే. పగటిపూట మన గృహాలను కాంతిమయం చేసేది, మన బట్టలు, వ్యవసాయ పంటలు ఎండటానికి తోడ్పడేది, మనల్ని వెచ్చగా ఉంచేది ఆ సూర్యరశ్మే. ఈ శక్తి స్థానం ఎంతో గొప్పది. దీనివల్ల కలిగే లాభాలు, ఇది మనకు ఏడాది పొడవునా ఉచితంగా లభించే సహజ వనరు, పుష్కలంగా దొరుకుతుంది, కాలుష్యరహితం. దీనివల్ల కలిగే నష్టాలు, ఋతువుల మార్పు, వాతావరణ మార్పుల మీద ఆధారపడింది, అందువల్ల ఎల్లవేళలా వినియోగించలేము. ప్రారంభంలో ఉత్పాదక వినియోగానికి ఎక్కువ పెట్టుబడి అవసరం ఉంటుంది. సౌరశక్తితో విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ను వాడటం ద్వారా సూర్యరశ్మిని నేరుగా డీసీ విద్యుత్గా మార్చవచ్చు. అలా తయారైన విద్యుత్ను నేరుగా వాడుకోవచ్చు లేదా బ్యాటరీల్లో నిల్వ చేసుకోవచ్చు. సౌరశక్తి లభ్యం కానప్పుడు ఆ బ్యాటరీల్లోని విద్యుత్ వాడుకోవచ్చు. నేడు సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ను గృహాల విద్యుత్ దీపాల కోసం, వీధి దీపాల కోసం, నీటిని తోరటం కోసం గ్రామాల్లో విజయవంతంగా వాడుతున్నారు. కొండ ప్రాంతాల్లో నీటిని వేడి చేయడం కోసం సౌరశక్తిని వాడుతున్నారు. రెండవది వాయుశక్తి. వీచే గాలి అంటే గాలి భూమి మీద, సముద్రం మీద సహజంగా వీచే గాలి. గాలి వీచినప్పుడు ఒక గాలి మరలోని బ్లేడులు తిరగడం వల్ల వాటికి కలిపి ఉన్న షాఫ్ట్ కూడా తిరుగుతుంది. పంపులో లేదా జనరేటర్లో ఈ షాఫ్ట్ కదలికల వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వీచే గాలి వల్ల ఇండియాలో 45,000 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేయగల అవకాశాలున్నాయి. ప్రపంచంలో వీచే గాలి వల్ల విద్యుత్ ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండియాది 5వ స్థానం. ఇండియా ప్రస్తుతం 1870 మెగావాట్లు ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం 95%. దీనివల్ల కలిగే లాభాలు, ఇది పరిసరాలకు అనుకూలం, పుష్కలంగా ఉచితంగా దొరుకుతుంది. దీనివల్ల కలిగే నష్టాలు, పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. గాలి వేగం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు, అందువల్ల దీని ప్రభావం విద్యుత్ ఉత్పాదనపై ఉంటుంది. మూడవది జీవ పదార్థం. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు సూర్యరశ్మిని అందుకొని జీవ పదార్థం ను తయారు చేసుకుంటాయి. ఇది వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో శక్తి స్థావరాలుగా మారి పనికొస్తూ ఉంటుంది. ఉదాహరణకు పశువుల దాణా పేడగా వినియోగిస్తారు. భారతదేశంలో వ్యవసాయ అరణ్య అవశేషాలన్నీ కలిసి సాలుకి 120 నుండి 150 మిలియన్ మెట్రిక్ టన్నుల జీవ పదార్థం ఉత్పత్తి అవుతుంది. దీన్ని సక్రమంగా వినియోగిస్తే 16,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల కలిగే లాభాలు, స్థానికంగా దొరుకుతుంది, కొంతమేరకు సమృద్ధిగా దొరుకుతుంది. శిలాజ ఇంధనాల కంటే జీవ ఇంధనం ఎంతో స్వచ్ఛమైనది. అంతేకాకుండా కార్బన్ డయాక్సైడ్ ని అరికట్టడం వల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతుంది. దీనివల్ల కలిగే నష్టాలు, ఇంధన సేకరణకు చాలా కష్టపడాలి. ఇళ్లలో వంట చేసేటప్పుడు గదిలో సరైన కిటికీలు లేదా వెంటిలేటర్ లేకుంటే అది వాతావరణ కాలుష్యానికి దారితీయవచ్చు, అది ప్రాణాపాయానికి దారితీయవచ్చు. జీవ పదార్థం సక్రమ వినియోగం లేని కారణంగా వృక్ష సంపద వినాశనానికి, తద్వారా వాతావరణ కాలుష్యం జరుగుతుంది.
అలాగే భూ ఉష్ణ శక్తి, అణుశక్తి అంటారు కదా, మరి వీటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది శైలజ గారు?
మంచి ప్రశ్న అడిగారు. ముందుగా భూ ఉష్ణశక్తి గురించి తెలుసుకుందాం. భూ ఉష్ణశక్తి అంటే భూమి నుంచి పుట్టిన ఉష్ణశక్తి. ప్రకృతిలో ఉండే వేడి జలాలు భూ ఉష్ణశక్తి వనరుల ఉనికిని సూచిస్తాయి. భారతదేశంలో అలాంటి వేడి జలాలు 300 ఉన్నాయి. వీటి నుంచి వచ్చే శక్తిని వాడుకలోకి ఇంకా తేవాల్సి ఉంది. అణుశక్తి అనగా ప్రతి అణువులో ఉండే శక్తి. అణుసంమీలనము లేదా అణువిచ్ఛేదము ప్రక్రియలలో దేని ద్వారా అయినా అణుశక్తిని వెలికితీయవచ్చు. అయితే అణువిచ్ఛేద ప్రక్రియనే విస్తృతంగా అనుసరిస్తున్నారు. అణుశక్తి ప్రధాన ముడి పదార్థం యురేనియం. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో యురేనియం ఖనిజం లభిస్తుంది. ఈ ఖనిజంలోని ఇతర పదార్థాలను తొలగించి అనుధార్మిక ఐసోటోప్ గా శుద్ధి చేసిన యురేనియం ను చిన్న చిన్న గుళికల రూపంలోకి మారుస్తారు. ఈ గుళికలను పొడవైన కడ్డీలలో నింపి వాటిని అణువిద్యుత్ కేంద్రం రియాక్టర్లలో ఉంచుతారు. రియాక్టర్లో ఒకదాని వెంట మరొకటి అంతర్చర్యగా సాగే అదుపుతో కూడిన ప్రక్రియలో ఈ యురేనియం అణువులు విచ్ఛేదం చెందుతాయి.
మరి మనం వీటిని ఎలా కాపాడుకోవాలి అంటారు శైలజ గారు?
ప్రతి మనిషి యొక్క అవసరాల మేరకు భూమి అన్ని సమకూరుస్తుంది, కానీ వారి అత్యాశ మేరకు మాత్రం కాదు. శక్తిని ఉత్పత్తి చేసేదానికన్నా వేగంగా దాన్ని ఖర్చు పెడుతున్నాం. బొగ్గు, నూనె, సహజ వాయువు వంటి అత్యధికంగా వాడే ఇంధన వనరులు తయారవ్వాలంటే కొన్ని వేల ఏళ్ల సమయం కావాలి. ఇండియాలో శక్తి వనరులు ప్రపంచ శక్తి వనరుల్లో 1% అయినా ఇండియా జనాభా ప్రపంచ జనాభాలో 16%. మనం వాడే శక్తిలో అధిక శాతం ఒక్కసారికే వాడగలం, పునరావృతం కాదు. ఇంధన వాడకంలో 80% ఇంధన వినియోగం పునరుత్పాదన కాని శక్తి వనరుల నుండి జరుగుతుంది. మనకున్న శక్తి వనరులు మరో 40 ఏళ్లలో అయిపోతాయని అంచనా. శక్తిని పొదుపు చేస్తే దేశానికి ఎంతో ధనం ఆదా చేసిన వారం అవుతాం. మన ముడి చమురు అవసరాల్లో 75% దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల ఏడాదికి దాదాపు 150,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. శక్తిని పొదుపు చేస్తే డబ్బును పొదుపు చేసినట్టే. మనం మన గ్యాస్ సిలిండర్ 1 వారం అదనంగా వాడుకోగలిగితే లేదా కరెంటు బిల్లు తక్కువైనా మనకెంతో ఆదానో ఒకసారి ఆలోచించాలి. ఇంధన శక్తిని ఆదా చేస్తే మన ఇంధన శక్తి వనరులను ఆదా చేసినట్టే. వంట చెరుకును సమర్థవంతంగా వాడుకోగలిగితే మన ఇంధన అవసరాలు తగ్గుతాయి, వాటి సేకరణలో పడే కష్టం తగ్గుతుంది. శక్తిని ఆదా చేస్తే శక్తిని ఉత్పత్తి చేసినట్టే. 1 యూనిట్ శక్తిని ఆదా చేస్తే 2 యూనిట్ల శక్తిని ఉత్పత్తి చేసినట్టే.
విన్నారు కదా ఇంధన వనరులు, వాటి ఉపయోగాలు, వాటి వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు. మరి ఇప్పటి నుండైనా ఇంధన వనరులను సంరక్షించడం ఒక అలవాటుగా చేసుకుందాం.
అలా అలవాటు చేసుకోగలిగితే మన దేశానికి మనం ఎంతో మేలు చేసిన వారవుతాం.
ఇన్ని విషయాలు మాకు చెప్పినందుకు మీకు చాలా కృతజ్ఞతలు శైలజ గారు.
ధన్యవాదములు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచుల్లో రాగిపిండి వడియాలు తయారే విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు తయారే విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. రాగిపిండి వడియాలు తయారీకి కావలసిన పదార్థాలు: రాగిపిండి 1 కప్పు, నీళ్లు 5 కప్పులు, కారం పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ, చిటికెడు, పచ్చిమిర్చి 6, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టీ స్పూన్, కొత్తిమీర చిన్న కట్ట, సన్నగా తరగాలి. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. రాగిపిండి 1 కప్పు, నీళ్లు 5 కప్పులు, కారం పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ, చిటికెడు, పచ్చిమిర్చి 6, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టీ స్పూన్, కొత్తిమీర చిన్న కట్ట, సన్నగా తరగాలి. అందరూ రాసుకుంటున్నారు కదా? ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. 1 పాత్రలో 2 కప్పులు నీళ్లు, రాగిపిండి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. మిగిలిన నీళ్లను మరిగించి ఉప్పు, కారం పొడి, ఇంగువ, పచ్చిమిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి. నీళ్లలో కలిపి ఉంచిన రాగిపిండి జత చేస్తూ ఆపకుండా కలుపుతూ ఉడికించి దించేయాలి. చల్లారాక ప్లాస్టిక్ కాగితం మీద వడియాలు పెట్టుకోవాలి. 2-3 రోజులు ఎండిన తర్వాత డబ్బాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. నూనెలో వేయించుకొని అన్నంతో గాని స్నాక్ లాగా గాని తింటే చాలా రుచికరంగా ఉంటాయి. పిల్లలు తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. విన్నారు కదా రాగిపిండి వడియాలు తయారే విధానం? మీ అందరి కోసం తయారే విధానం మరోసారి: 1 పాత్రలో 2 కప్పులు నీళ్లు, రాగిపిండి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. మిగిలిన నీళ్లను మరిగించి ఉప్పు, కారం పొడి, ఇంగువ, పచ్చిమిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి. నీళ్లలో కలిపి ఉంచిన రాగిపిండి జత చేస్తూ ఆపకుండా కలుపుతూ ఉడికించి దించేయాలి. చల్లారాక ప్లాస్టిక్ కాగితం మీద వడియాలు పెట్టుకోవాలి. 2-3 రోజులు ఎండిన తర్వాత డబ్బాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. నూనెలో వేయించుకొని అన్నంతో గాని స్నాక్ లాగా గాని తింటే చాలా రుచికరంగా ఉంటాయి. పిల్లలు తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. విన్నారు కదా రాగిపిండి వడియాలు తయారే విధానం? రాగిపిండి వడియాలలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలేంటో చూసేద్దామా? రాగులలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినరల్స్, అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. గ్లూటెన్ లోపంతో ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈ ధాన్య ఆహారాన్ని తీసుకోవచ్చు. రాగులు బరువు నియంత్రణలో ఉంచుతుంది. రాగుల్లో అమైనో యాసిడ్, లెసిథిన్ మరియు మెథోనిన్ కలిగి ఉండి కాల్షియంలోని అదనపు క్రొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువ చేరడానికి బాగా సహాయపడుతుంది. రాగిని తీసుకోవడం వల్ల అనీమియాను నివారించడానికి సహాయపడుతుంది. ఆందోళన, వ్యాకులత మరియు నిద్రలేమి పరిస్థితులను ప్రయోజనకరంగా ఉంటుంది. రాగి మైగ్రేన్ సమస్యలను నివారించడం కోసం ఉపయోగపడుతుంది. అలాగే వీటితో పాటుగా మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. పిల్లల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. విన్నారు కదా రాగి పిండి వడియాలు పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాలు? వచ్చే వారం మరో రుచికరమైన వంటతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, సూక్ష్మజీవులు మనకు కేవలం హానిని మాత్రమే కలిగిస్తాయి. ఏ, అవును. బి, కాదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి, కాదు. గత వారం రెండవ ప్రశ్న, పెరుగులో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఏవి? ఏ, లాక్టోబాసిల్లస్. బి, ఈకొలి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ, లాక్టోబాసిల్లస్. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ స్వరూప దోమల్గూడ, శ్రీమతి అనురాధ వర్మ మోహన వర్మ హైదరాబాద్, ప్రభాకర్ హన్మకొండ, ఎస్ ఎల్లయ్య సూర్యాపేట్, డాక్టర్ చంద్రశేఖర్ హైదరాబాద్, మేఘావత్ గౌతమ్ కామారెడ్డి, వివేక్ కుమార్ కరీంనగర్, ఎన్వి చల్పతిరావు దిల్షుక్ నగర్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కవుల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, పీచు పదార్థం తక్కువగా తీసుకోవడం వలన కలిగే సమస్య ఏమిటి? ఏ, మలబద్ధకం. బి, రికెట్స్. ప్రశ్న మరొకసారి, పీచు పదార్థం తక్కువగా తీసుకోవడం వలన కలిగే సమస్య ఏమిటి? ఏ, మలబద్ధకం. బి, రికెట్స్. మీకోసం రెండవ ప్రశ్న, లాక్టోజెను ఈ విధంగా కూడా పిలుస్తారు. ఏ, మిల్క్ షుగర్. బి, కేన్ షుగర్. ప్రశ్న మరొకసారి, లాక్టోజెను ఈ విధంగా కూడా పిలుస్తారు. ఏ, మిల్క్ షుగర్. బి, కేన్ షుగర్. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9555074672 నంబర్, మరొకసారి 9555074672 నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు. ధన్యవాదములు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.